साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलापारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भो भुवस्वः ह्रीं श्रीं ब्लीं तत्सवितुर्वरेण्यं भगवदेवस्य धीमहि ह्रीं श्रीं ब्लीं ॐ कैलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं ॐ द्रां श्रीकृष्णश्यामकमलनयना दत्तात्रेयाय शरणं नमः।
భువిపై స్వర్గావతరణ వేద సంస్కారముల పునర్జాగరణ శాంతి సుఖము అష్టైశ్వర్యాలతో కూడినటువంటి జీవితము ప్రతి వ్యక్తికి అదే లక్ష్యము. ఈ లక్ష్య సాధనలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, నియమాలు పెట్టుకుని ఒక న్యాయ వ్యవస్థను పెట్టుకుని మన నెత్తి మీద ఒకరిని అంకుశం పెట్టుకుని వాడు మనల్ని కంట్రోల్ చేస్తే అలాంటి సమాజం ఏర్పడుతుంది, జరగదు, అసంభవది. ఇతరులు నిన్ను మంచి మార్గంలో పెట్టాలి అనుకుంటే వాళ్ళు పెట్టలేరు. ఏం చేయగలరు? నువ్వు మంచి మార్గంలో ఉన్నట్టు నటింపజేయగలరు. అంచేత బాహ్యమైనటువంటి సూత్రముల ద్వారా, బాహ్యమైనటువంటి ఆకాంక్షల ద్వారా స్వర్గాన్ని భూమి మీద తీసుకురాలేము. ఒక వ్యక్తి యొక్క ప్రయత్నాల వల్ల రాదు, కానీ ఒక ప్రయత్నాల వల్ల ఏం జరగచ్చు? ఒక ఆచరణ యోగ్యమైనటువంటి, మనం ఉపయోగించుకోగలిగేటటువంటి సూత్రాలను మనం డెవలప్ చేయగలం. వాడు అధ్యయనం చేసి మీరు ఈ విధంగా కనుక మీ జీవితాలను నడుచుకుంటే మీ జీవితాలలో స్వర్గము దిగుతుంది. అంచేత మారవలసినవాడెవడు? నువ్వు. స్వరాజ్య స్థాపన, నువ్వు మారాలి. ఏ గవర్నమెంట్ మనుషుల్ని మార్చలేదు. నిజంగా శక్తితోనే కనుక రాజ్యాన్ని స్థాపించుకోవచ్చు, నియమాలని ఏర్పరచుకుని రాజ్యాన్ని స్థాపించుకోవచ్చు అంటే అసలు బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించదు. రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఎందుకు నాశనం అయిపోయింది? కొంతమంది వ్యక్తులు వాళ్లల్లో వాళ్లకి మార్పు కావాల్సి వచ్చింది. ఏంటి ఆ మార్పు? మనం కావాల్సి వచ్చినటువంటి మార్పు అనంతమైనటువంటి జ్ఞానానికి వారసులమైనటువంటి మనము ఆ జ్ఞానాన్ని గురించి మర్చిపోయాం. ఋచో అక్షరే పరమే వ్యోమం యస్మిన్ దేవా, నాతో కలిపి చెప్పాలి మీరు ఆ మంత్రాన్ని, కంబైన్డ్ ఛాంట్ అది. చూస్తారండి, ఎదుర్కొన్నా ఉంది నావేపు నువ్వు చూడటం. ఋచో అక్షరే పరమే వ్యోమం యస్మిన్ దేవా అభివిశ్వే నిషేదు యస్ తన్న వేద కిం రుచా కరిష్యసి య ఇత్తద్విదు త ఇమే సమాసతే. ఆ వేదిక్ ఛాంట్ ఉచ్చారణ ఎప్పుడెప్పుడు వేద మంత్రాలు ఇక్కడ మనం మాట్లాడుకున్నా అందరూ కలిసి ఉచ్చారణ చేయండి దాన్ని. ఇక్కడున్నవన్నీ కూడా వేదమంత్రాలే. ఏం చెప్తుంది ఆ మంత్రం అక్కడ? ఈ రిక్కులు, ఈ శబ్దము ఆకాశం యొక్క లక్షణము. ఆకాశ తత్వం యొక్క లక్షణము వాక్, శబ్దము. అంచేత ఆకాశం ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడెక్కడ శబ్దం ఉన్నట్టేగా ఉప్పు ఎక్కడవుతూ ఉంటుందో అక్కడంతా ఉప్పుగా ఉంటుంది. పంచదార ఎక్కడెక్కడవుతూ ఉందో అక్కడంతా తీయగా ఉంటుంది. అలాగే ఆకాశతత్వం ఎక్కడెక్కడ ఉంటుందో శబ్దము అక్కడెక్కడ ఉంటుంది. ఆ శబ్దమే శబ్దబ్రహ్మము వేదము. అంచేత ఆకాశంలో వేదాలు ఉన్నాయి. ఆకాశం ఎక్కడ ఉంది? నీకు నాకు మధ్య ఆకాశం ఉంది. ఖాళీ ప్రదేశం అంతా ఆకాశమేగా. నాకు నీకు మధ్యన ఆకాశం ఉన్నది. మన నోరు తెరిస్తే ఆకాశం. అందుకే రాముడు కాని కృష్ణుడు కాని నోరు తెరిస్తే ఆ భావ సంపద ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ నోట్లలోనే సమస్త విశ్వాలు కనిపించాయి. మన నోటిలో కూడా సమస్త విశ్వాలు ఉంటాయి. మన నోటిలోనున్న ఆకాశం ఉన్నది. సైన్స్ ఏం చెప్తోంది? మన శరీరం అంతా కూడా పరమాణువుల సముదాయము, యాటమ్స్. ఒక యాటము ఒక యాటమ్ ఇలా కలిసి ఉంటాయి. కానీ యాటమ్ యొక్క శూన్య ప్రదేశం గురించి మీకు అవగాహన రావటం లేదు. నేను చెప్పిన చాలాసార్లు ఒక యాటమ్ యొక్క న్యూక్లియస్ 1 సెంటీమీటర్ ఉందనుకుంటే దాని చుట్టూ తిరిగేటటువంటి ఎలక్ట్రాన్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ మధ్య అంతా శూన్య ప్రదేశమే. అంచేత పరమాణువులంతా ఏంటి? వాస్ట్ ఎంటీ స్పేసెస్, ఖాళీ ప్రదేశాలు పరమాణువులంతా. అంచేత మన శరీరం అంతా కూడా ఏముంది? అక్కడ ఖాళీ ప్రదేశం ఉంది. ఎక్కడ ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నదో అక్కడక్కడ శబ్దము ఉన్నది. అంచేత శబ్దము శూన్యం యొక్క, ఆకాశం యొక్క గుణము తన్మాత్ర. అంచేత ఎక్కడ ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నదో అక్కడక్కడ వేదాలున్నాయి. ఎస్ తన్న వేద ఎలా చదివిన మంత్రం సార్? పూర్తి మంత్రం గట్టిగా. వేద మంత్రాలలో ఓ విచిత్రమైనటువంటి లక్షణం ఉంది. అది మిగతా మంత్రాలలో లేదు. మిగతా వాటిలో మీకు ఆ శబ్దం యొక్క అర్థం తెలిస్తే కానీ అది మీకు పలకదు. వేద మంత్రాలలో మీకు అర్థం తెలియకపోయినా పలుకుతుంది. టైం పడుతుంది మీకు. టైం పట్టచ్చు. పాఠ మాత్రమే సిద్ధంతి. తెలుసుకు చేస్తున్నాం కదా ఇప్పుడు. అంచేత అక్కడ ఏం రాసి ఉంది? తీవ్ర సంవేగాన ఆసన్న. తీవ్రమైనటువంటి సంవేగం ఉంటే అది ఆసన్న. నీ దగ్గర ఉంది. ఏంటి నీ దగ్గర ఉంది? వేదము యొక్క శక్తి. భగవంతుడి యొక్క సృజనాత్మక శక్తి నీ శరీరం లోపలే ఉన్నది. అంచేత దేహో దేవాలయ ప్రోక్తం. అంచేత భగవంతుడిని ముందు మీరు బయట వెళ్ళటం ఆపేయండి. అది ఎవరు ఎవరు నేర్చుకున్నారో వాడు వాడు సహజంగానే ఆ భగవంతుడి యొక్క సామ్రాజ్యపు యొక్క పౌరుడు అవుతాడు తప్ప ఈ ఎలక్షన్స్ వల్ల ఏర్పడినటువంటి గవర్నమెంట్ యొక్క పౌరుడు కాడు. ముందు ఆ సింపుల్ ట్రూత్ మీరు అర్థం చేసుకోండి. రేపు ఈ మహాభారత సామ్రాజ్యము కొరకు కృషి చేసినటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు. అంచేత కానుకగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. మహాభారత యుద్ధం జరుగుతోంది. అర్జునుడు ఏమంటాడు? నేను యుద్ధం చేయను. ఎందుకు యుద్ధం చేయు? కావలసినన్ని శాస్త్ర ప్రమాణాలు చూపిస్తాడు. ఈ కారణాల వల్ల నేను యుద్ధం చేయను. నొత్తురు కూడైనా నేను తినటానికి ఇష్టపడతాను. కానీ మామూలు పండితుడా? మామూలు తపస్వియా అర్జునుడు? మామూలు నియమాలు ఉన్నటువంటి వాడా? ఇందులో అర్ధ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వ్యక్తి చెప్పినటువంటి లాజిక్లు అవి. అంచేత ఆ లాజిక్లు ఏదో మామూలు మనం చెప్పుకున్నటువంటి చెప్పుకునే లాజిక్లు ఏం కాదు. అద్భుతమైనటువంటి పాండిత్యం ఉంది. అద్భుతమైనటువంటి వెనకాతల తపస్సు ఉంది. తపస్సు ఉండటమే కాకుండా కారణ జన్ముణ్ణి, నా మీదే మహాభారత యుద్ధం ఆధారపడి ఉన్నది అని కూడా తెలుసు అతనికి. అర్జునుడు బయటకు వచ్చేస్తే మహాభారత యుద్ధమే లేదు, అంతే కదా. అటువంటి వ్యక్తి సమానంగా మహాభారతం టైం ఎప్పుడైతే వచ్చిందో ఉనికాడు. మనకాల్సిన పనేం లేదు. మనం కూడా గాబరా పడకాల్సిన పని మనమే కదా ఉన్నాం. ఏమవుతుంది అని నిమిత్త మాత్రం. నిమిత్త మాత్రమే ఈ పనులన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. కానీ చెయ్యాలి, అదే యుద్ధం చేయాలి, బాణాలు వేయాలి. ఏమి చేయకుండా జరిగిపోతుంది? జరగదు. అంచేత రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవ అధివిశ్వే నిషేదు యస్తన్న వేద కిం రుచా కరిష్యసి యా ఇత్తద్ విదుహు తాయిమే సమాసతే. సింపుల్ ట్రూత్, మొత్తము జ్ఞానము, ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తము జ్ఞాన విజ్ఞానము, ఇప్పుడు తెలిసినది, రేపు భవిష్యత్తులో తెలుసుకోబోయేది కూడా ఈ రుక్కులో ఉంది. 164 సూక్తం మొదటి మండలంలో 39 మంత్రం ఇది. తెలియాలి మనకు ఆ కొటేషన్ ఎక్కడి నుంచి ఇస్తున్నాము కూడా చెప్పగలగాలి మీరు పది మందికి. అది ఏం చెప్తుంది అక్కడ? ఏ అంతరిక్షంలో, ఈ శూన్య ప్రదేశంలో సమస్త శక్తులు ఉన్నాయి, సమస్త దేవతా శక్తులు ఉన్నాయి. అది నీకు తెలియకపోతే నన్నేమి చేయమంటావు నాయన? కిం విచారిష్యసి, నన్నేం చేయమంటా ఉంటుంది అది. కానీ నీకు తెలిస్తే యా ఇస్తద్ విదుహు, ఇది ఎవరికైతే తెలుస్తుందో తసాయిమే సమాసతే, వాడిలో అనంతమైనటువంటి జ్ఞానం వచ్చిస్తుంది. ఋషుల యొక్క ఆ అద్భుతమైనటువంటి జ్ఞానానికి కారణము ఈ రుక్కు. ఇలా మారటానికి ఏ గవర్నమెంట్ వస్తే మారుతుంది? ఎంతమంది ఋషులు వస్తే మారుతారు? నేను మారాలి. స్వ ఆత్మరాజ్య స్థాపన, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. నియమాల ద్వారా మార్చేది కాదు, నియమాల ద్వారా మీ శరీరాన్ని కూర్చోబెట్టగలం. మీ మనస్సును ఎలా మారుస్తాం? ఎవ్వరూ మార్చలేడు ప్రపంచంలో. శ్రీకృష్ణుడు కూడా మార్చలేడు, అర్జునుడి మనస్సు కూడా శ్రీకృష్ణుడు మార్చలేడు. ఏమంటాడు చివరికి? చెప్పవలసినంతా చెప్పాను నాయన. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం. వాళ్ళకి చెప్పదు అన్నాడు. తర్వాత ఏం చెప్పాడు? యాయమం పరమం గుహ్యం మద్భక్తే శుభదాశసి భక్తి నైపరాంగత్వ. పెద్ద కింద నాకు కనిపించడం లేదు. ఎవడైతే భక్తితో ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడో, ఈ అనంతమైనటువంటి శూన్యములో ఎక్కడుంది అనంతమైనటువంటి శూన్యం? నువ్వు ఉన్నదే శూన్యంలో. ఎక్కడుంది మళ్ళీ అడుగుతావంటే, ఈ పృథ్వీ గ్రహం ఎక్కడుంది? శూన్యంలో ఉంది. పృథ్వీ గ్రహం మీద ఉన్నాం, పృథ్వీ గ్రహం చుట్టూరా ఏముంది? శూన్యం ఉంది. అంతా శూన్యమే, అంతా శూన్యమే, ఖాళీ ప్రదేశమే. ఈ ఖాళీ ప్రదేశంలో ఉన్నావు నువ్వు, మళ్ళీ అక్కడ ఖాళీ ప్రదేశం ఉంది అంటే కిమ్ రుచా కరిష్యసి, నన్నేం చేయమంటావు? ఉంది అది. నన్నేం చేయమంటావు? నేను చెప్పాను అంతా ఇక్కడే ఉందని, నువ్వు వినవు. ఇక్కడ అక్కడుంది అంటావు, ఏం చేయమంటావు? నన్నేం చేయలేను అంటుంది. అంచేత ఈ స్వ ఆత్మరాజ్య స్థాపన ధ్యాన విధానములో మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకుని కళ్ళు మూసు కూర్చో. నిత్యం కళ్ళు మూసు కూర్చుంటే నటన అవుతుంది తప్ప ఇంకేం అవదు. ఏం చేయబోతున్నాం మనం? కళ్ళు మూసుకున్నాం, సమస్త శక్తులు ఆ మౌనంలో ఉన్నాయి, అనిశ్శబ్దంలో ఉన్నాయి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఆ మౌనం యొక్క వ్యాఖ్య అయ్యే పుస్తకాలన్నీ కూడా, వేదాలన్నీ కూడా ఆ సైలెన్స్ గురించి మాట్లాడతాయి, ఆ మౌనం గురించి మాట్లాడతాయి. అందుకే బ్లావిట్స్కి ఏం రాసింది? ద వాయిస్ ఆఫ్ సైలెన్స్. కానీ మీరు సైలెన్స్ అవటంలే, ఆలోచనలు వస్తాయి. మీరు కళ్ళు మూసి కూర్చున్నారు, కష్టమే, అసంభవం కాదు. సైకిల్ బ్యాలెన్స్ లాగా కళ్ళు మూసుకున్నా ఆలోచనలు వస్తున్నాయి, తరంగాలు వస్తున్నాయి. పట్టించుకోకండి దాన్ని, ఆ టెక్నిక్ అర్థం చేసుకోండి. మీరు ఏమి ఆలోచించొద్దు, ఎప్పుడూ 24 గంటలు కాదు, ఇది ఇచ్చేస్తున్నప్పుడు మాత్రమే. మీరు కూర్చున్నారు మెడిటేషన్ చేయడానికి. ఏంటి మెడిటేషన్? సమర్థ సద్గురు స్పర్శ. ఆ స్పర్శ శూన్యమే, ఈ శూన్యమే. నా చేతులు ఎక్కడ తిరుగుతున్నాయో, మీ శరీరాలు ఎక్కడైతే కూర్చున్నాయో, మీ నాసికా రంధ్రాలలో, మీ నోటిలో, మీ చెవుల్లో, మీ ముక్కుల్లో, మీ కడుపులో, మీ పరమాణువులలో ఉన్నది ఎక్కువగా శూన్యమే. ఎంత శూన్యం మన శరీరంలో ఉంది? 6 అడుగుల శరీరంలో ఉన్నటువంటిది పదార్థాన్ని కనుక ఆ శూన్య ప్రదేశాన్ని తీసేసి పదార్థాన్ని నొక్కేస్తే ఒక అగ్గిపుల్ల మీద నల్లని మందు ఉంటుందే అంతకంటే ఎక్కువ పదార్థం మన శరీరంలో లేదు అని సైంటిస్టులు చెప్తున్నారు. మన శరీరంలో ఘన పదార్థము సాలిడ్ గా ఉండేటువంటి పదార్థం ఎంత ఉంటే అంత, మిగతాదంతా కూడా శూన్యమే. ఆ శూన్యములోకి మీరు ప్రవేశించగలగాలి, ఆ శూన్యముతో యోగించాలి, మీరు కలవాలి. యోగ చిత్త వృత్తి నిరోధ, చిత్తవృత్తుల్ని ఆ 15 నిమిషాల పాటు ఆపుకోవటం ప్రాక్టీస్ చేయండి మీరు. ఇంకా ఆ శూన్యములోంచి అంత ఉత్పత్తి అవుతోంది. ఈ గ్రహ నక్షత్రాలు, ఈ అఖండ కోటి బ్రహ్మాండాలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి? నువ్వు నేను ఉత్పత్తి చేశావా? మన ద్వారా ఉత్పత్తి అవలేదు. పరమాణువు నువ్వు తయారు చేయలేదు, ఈ బ్రహ్మాండాలను నువ్వు తయారు చేయలేదు, ప్రపంచంలో ఏది నువ్వు తయారు చేయలేదు. మనం చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి సంతులితమైనటువంటి ఒక వ్యవస్థని సర్వనాశనం చేశాం. పృథ్వీ గ్రహాన్ని ఎంత సర్వనాశనం మనం చేయగలిగామో అంత సర్వనాశనం చేసేసాం. ఇంకెంతకంటే నువ్వు గొప్ప సర్వనాశనం ఏమీ చేయలేవు. నిన్న చెప్పాను కదా, అమెరికా మెడికల్ జనరల్ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, ఈనాడు అమెరికాలో ఉన్నటువంటి 38.5% ఇల్నెసెస్ డాక్టర్ మేడ్ ఇల్నెసెస్, డాక్టర్లు మందు రాయటం వల్ల, ఆ మందులు వేసుకోవటం వల్ల వాళ్ళకి రోగం వచ్చింది. ఇప్పటికీ ఏంటి, వాళ్ళు సర్వే చేసిన చోటలో, మిగతా చోట్ల దేవుడికి తెలియాలి, దానికి ఏదో స్పెషల్ పేరు పెట్టారు, అయా ఓటా అని ఏదో నాకు గుర్తులేదు. కానీ దాని అర్థం ఏంటి అంటే, ఈ డిసీజ్ ఎవరి వల్ల వచ్చింది? డాక్టర్ల వల్ల వచ్చినటువంటి డిసీజెస్. క్యాన్సర్ $350 బిలియన్ ఇప్పుడు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఖర్చు పెట్టి ఏం కనుక్కున్నారు? క్యాన్సర్ ఆహారము నియమ ప్రకారము తీసుకోవటం వల్ల క్యాన్సర్ వచ్చుచున్నది. అద్భుతమైనటువంటి రీసెర్చ్. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నాల బోధస్య యోగో భవతి దుఃఖ. ఒక్క లైన్ లో జగద్గురు, రేపు ఎవరి యొక్క జన్మని మనం ఒక ఉత్సవంలాగా జరుపుకోబోతున్నాము, క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఇదే. యుక్తాహార, యుక్తమైనటువంటి ఆహారము. ఎవరు చెప్తాడు మనకు యుక్తమైనటువంటి ఆహారం అంటే ఏంటో? ముంచేత ఆహారం గురించి మనకు తెలియటం లేదు, ఆయుర్వేదం గురించి మనకు తెలియదు. ఆయుర్వేదం అధర్వేదం యొక్క ఉపవేదము, ఉపాంగము. ఆయుర్వేదము అనేది రోగ నివారణ ప్రక్రియ కాదు. ఆయుర్వేదం ద్వారా రోగాలను నయం చెయ్యం మనం. ఆయుర్వేదము ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుంటాం మనం. అంటే అసలు రోగాలే రావు. రామరాజ్యం యొక్క, ఆత్మరాజ్యం యొక్క లక్షణం ఏంటంటే, రోగి ఎవడు ఉండడు అక్కడ. తండ్రి కంటే ముందు పిల్లవాడు చనిపోడు, భర్త కంటే ముందు ఏ స్త్రీ చనిపోదు. అది ముఖ్యం. హేయం దుఃఖమనాగతం, రాబోయేటటువంటి మీ ప్రారంభ కర్మలో వచ్చేటటువంటి దుఃఖము రాదు. నేను ఈ విధ పనులు చేశాను, నా విధ పనులు చేశాను, ఇదంతా నేను చేశాను కదా, మరి ప్రారంభం వల్ల వస్తుందా? ఆ రాజ్యంలో రాదు. ఆత్మరాజ్యానికి వశీభూతమైనటువంటి వ్యక్తి దాటిపోతాడు సంస్కారాన్ని, దాటిపోతాడు ప్రారంభ కర్మని. హేయం దుఃఖమనాగతం, రానటువంటి దుఃఖము మరి మీ జీవితాలలో రాదు. కానీ దానికి మీరు ఏం చేయాలి? మీరేమీ చేయక్కర్లేదు. మీలో ఉన్నటువంటి ఆ మౌనానికి మీరు సమర్పణ చేసుకోగలగాలి. మీ జీవిత విధానాన్ని మీ కోరికలకు అనుగుణంగా కాకుండా యతీనాం బ్రహ్మ భవతి సారథి. ఈ శ్లోకాలు చెప్తున్నప్పుడు మీరు కూడా కల్పనేయండి. అవసరం అది. ఆ మంత్రాలను చెప్పాను కదా, మంత్రాలంటే అర్థం ఏంటి? ఆ మంత్రాల యొక్క ఉచ్చారణ ఋషులు ఎలా కూర్చారో అర్థం చేసుకోండి. మన శరీరంలో 6 చక్రాలున్నాయి.
ఆరు చక్రాలకి సంస్కృతంలో ఉన్నటువంటి 50 అక్షరాలు పెట్టారు.
స్పందనలు,
వైబ్రేషన్స్. ఆ సంస్కృతంతో యతీనాం బ్రహ్మ భవతి సారథి అనే మంత్రం ఎప్పుడైతే మీరంటారో, మొట్టమొదటిసారి మీ జుట్టు మీ 111వ సంవత్సరంలో నడుస్తుంది. అది 158వ సూక్తంలోని మంత్రం. అది నేను అన్ని ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. 15వ తారీఖు లోపల ముందు ఇది ప్రపంచానికి వెళ్ళిపోవాలి, తర్వాత నేను పెడతాను. అందుకు తొందర పెడుతున్నా, మీకు ఇంపార్టెన్స్ అర్థం అవటంలే. మహేష్ యోగి యొక్క ఇన్స్పిరేషన్ తో మనం చేస్తున్నా, ఆయన కంటే 1000 అడుగులు ముందున్నాం మనం. ఇంకా ఎలక్షన్ అది అయ్యాక రూల్స్ పాస్ అవుతాయంటున్నాడు. ఇక్కడ ఎలక్షన్ లేదు, పాస్ అవటం లేదు. మహాకాల చక్రవర్తి సామ్రాజ్యాన్ని స్థాపించేసిన 25వ తారీఖున ఎవడు ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ సంజీవ్ రెడ్డి గెలిచాడు. గుర్తుందా మీకు? జనతా పార్టీ టైంలో అనుకుంటా, ఒకడే ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచింది. వాళ్ళు ఒక్కడే ఏమైపోయాడు? ప్రెసిడెంట్ అయిపోయాడు. ఒకడే గెలిచాడు. నా ఒక్కడి వల్ల ఏమవుతుంది? ఏమో, నీ ఒక్కడి వల్ల నువ్వు అదృష్టవంతుడే. ఎక్కువ మంది వస్తే ప్రెసిడెంట్ అది ఎవరు? మీరు మన అదృష్టం ఎక్కువ మంది ఇంకా ఈ ఊరికి ఈ వేపుకి రావటంలే. నేనేం చేయగలిగేది మీకు అర్థం కాకపోతే నేను చేయగలిగింది విచాకరిష్యసి. ఆ వేద మంత్రాలు చెప్తున్నాయి. చేతే యతీనా బ్రహ్మ భవతి సారథి అంచేత ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడెప్పుడు ఉచ్చారణ చేస్తారో అప్పుడు అప్పుడు మీ జీవితాల యొక్క రథ సారథి ఆ జగత్ గురువే అవుతాడు. ఎలా అవుతాడో ఎలా చెప్తున్నాడు ఆ మంత్రాన్ని, ఆ 158వ సూక్తాన్ని. ముందు అసలు పూర్తిగా రాయించేద్దాం అనుకున్నా, ముందు అసలు ఆ మంత్రాన్ని రాయించేద్దాం అనుకున్నా, ముందు ఈ మంత్రాలు వస్తే నోటికి తర్వాత కదా అంతా. దాంట్లో చాలా స్పష్టంగా రాస్తాడు ఎక్కడ యతీనా బ్రహ్మ భవతి సారథి అనే దాంట్లో 6 మంత్రాలు ఉన్నాయి. అందులో ఇది చివరి మంత్రం యొక్క చివరి బిట్, లాస్ట్ బిట్ ఇది. ఏం రాస్తాడు దానికంటే ముందు 111వ సంవత్సరంలో వాడు ముసలితనంలోకి ప్రవేశిస్తాడు, వార్ధక్యంలోకి ప్రవేశిస్తాడు. అంతకంటే ముందు వాడికి ముసలితనము రాదు, ఏ విధమైనటువంటి రోగాలు రాదు. గుర్తుంచుకోండి, భారతదేశం యొక్క వేద సాంప్రదాయం యొక్క గొప్పతనం ఏంటి అంటే రోగిస్టు వాళ్ళు అసలు ఉండరు. ఇంచేత నాకు చాలా నవ్వుస్తుంది, ఎయిడ్స్ కి మందు ఆయుర్వేదంలో ఉంది, ఫలానా దానికి మందు ఆయుర్వేదంలో అని చెప్పేటటువంటి ఆ పండితుల యొక్క మూర్ఖత్వాన్ని చూస్తే జాలి పడాల్సి వస్తుంది. అసలు ఎయిడ్స్ వస్తే కదా నువ్వు మందు ఇచ్చేది, ముందు నీకు రోగం రావాలి కదా. రాదు, వేద సాంప్రదాయంలో జీవించేటటువంటి వ్యక్తులకి రోగము రాదు. మరేంటి ఆయుర్వేదంలో చెప్పబడింది? స్వాస్థ్య పరిరక్షణ విధానాలు, ప్రివెంటివ్ మెడిసిన్స్. మీకు ఆ రోగం రాకూడదు. ఆరోగ్యం భాస్కరాదిచ్చే సూర్యుడి యొక్క కిరణాల యొక్క విజ్ఞానాన్ని ఎవడైతే అర్థం చేసుకున్నాడో, ఇమం వివస్వతే యోగం ప్రాప్తవాన్ అహం అవ్యయం ప్రోక్తవాన్, ప్రాప్తవాన్ కాదు ప్రోక్తవాన్ చెప్పాను. ఈ శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి జ్ఞానాన్ని నేను సూర్యుడికి మొట్టమొదట అందించాను. ఎక్కడి నుంచి అందించాడు? రుచో అక్షరే పరమే వ్యోమం యస్మిన్ దేవా అభివిశ్వే నిషేదు యస్తన్న వేద కిం రుచా కరిష్యసి య ఇత్తద్విదు తైనే సమాసతే. సూర్యుడికి మొట్టమొదట ఈ జ్ఞానం వస్తుంది. న్యూక్లియస్ ముందు ఏర్పడుతుంది, కేంద్రం ముందు ఏర్పడుతుంది. కేంద్రం ఏర్పడ్డాక దాని చుట్టూ మిగతా అంతా ఏర్పడతాయి. అంచేత ఈ మొట్టము యోగ విద్య, మొట్టము వేద విద్య ఎక్కడుంది? సూర్యుడిలో ఉంది. కానీ ఆ సూర్యుడు ఎక్కడున్నాడు? మీ అంతరాళాల్లో కూడా ఉన్నాడు. మీ హృదయ స్థానమే సూర్యుడి యొక్క ఆల్టర్ ఈగో. మనందరి శరీరాలను కూడా ఆ సవితా శక్తి హృదయ చక్రంలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఇది మీరు గుర్తు చేసుకోవాలి. ఇదంతా చేయటానికి మీరు చేయాల్సిందేం లేదు. పొద్దున్న సాయంత్రం యతీనాం బ్రహ్మ భవతి సారథి, వాడు సారథ్యంలోకి వెళ్ళండి, పిచ్చి వాళ్ళలాగా అప్పుడు నా ఉద్యోగం ఏమవుతుంది, నా పిల్లలు ఏమవుతారు, అసలు ఉన్నదే బ్రహ్మ యొక్క సారథ్యం. ఈ యుగాలు ఇవంతా ఎవడు నడిపిస్తున్నాడు? ఈ ప్రెసిడెంట్లు వాళ్ళు నడిపిస్తున్నారా? రేపు ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. ఛాలెంజ్ చేసి తెలిసినటువంటి గురువులు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఇప్పుడు వచ్చినటువంటి ఇండియన్ గవర్నమెంట్ ఈ మూడు లక్షణాలను ఆదర్శంగా తీసుకోకపోతే ఎన్నుకోబడ్డ ప్రతి వాడు కూడా ఖచ్చితంగా జైల్లో కూర్చుంటాడు ఆ జన్మాంతము. ఇంకా మీ వాళ్ళు ఎవరైనా ఎలక్షన్ లో నుంచుంటే చెప్పమని చెప్తున్నాడు, దయచేసి మీకు డైరెక్ట్ జైలుకి వెళ్లి నరకానికి వెళ్లే టికెట్ నాయనా ఇది, ఎమ్మెల్యేకి దానికి కాదు అని మీరు చెప్పండి, వాళ్ళకి తెలివి ఉంటే వెనక్కి వెళ్తారు. లేదా ఎలక్ట్ అయ్యాక మేము దీనికోసం నిలబడ్డాం, చెప్పాను కదా వాడు ఒక్కడు గెలుస్తాడు, అది కరెక్ట్ ప్రిన్సిపల్స్ మీద ఉందనుకో, వాడికేం అవ్వదు, మిగతా వాళ్ళకి అవుతుంది. అవగాహన చేసుకోండి, చెప్పండి అందుకు తొందర, ఇవాళ రాత్రి అయిపోవాలి అని చెప్పేది అందుకు నేను. మీరు నిద్రపోతూ ఉంటే కిమిరిచా కరిష్యసి, నేను మాత్రం ఏం చేయగలను? కానీ నేను మాత్రం ఖచ్చితంగా జైలుకెళ్ళను. నాకు అర్థమైంది కదా, ఎవడు నాకు ఆధారితే యతి నా బ్రహ్మ భవతి సారథి, అతని సారథ్యంగా జీవిస్తాను, ఏమి చెప్పమంటే అది చెప్తాను. మీరెందుకు చేయలేరు అది? కానీ అది చెప్పటానికి మీరు అవుతే చెప్పారు, ధ్యానంలో కూర్చున్నారు, సమర్థ సద్గురు స్పర్శ పొందారు, ఆ స్థితిలోనే ఉంటూ యోగస్థ కురు కర్మాణి, మీరు ఏ పని చేసినా కూడా యోగస్థితిలో ఉండే చేయాలి. మరి నేను చేసిన పని యోగస్థితిలో ఉండి చేశానా లేదా? నీ సుఖము కోసము, నీ స్వార్థము కోసము నువ్వు వెంపర్లాడుతూ భయపడుతూ ఏమవుతుంది అని చేస్తే యోగస్థితిలో లేవు. అర్జునుడు భయపడ్డాడు, ఎక్కడ నేను యుద్ధం చేయగలను వీళ్లతో? చెప్పడం అయితే చెప్పాము, అస్త్రాలు శస్త్రాలు అయితే ఉన్నాయి, కానీ నేను నిజంగా యుద్ధం చేయగలనని భయపడ్డాడు. మీరు భయపడ్డారనుకోండి, ఏమవుదు? చెప్పాం కదా, ఎందరూ వెళ్ళిపోయినా ఆయన ఒక్కడే యుద్ధం చేశాడు, ఆయన ఒక్కడే యుద్ధం చేస్తాడు, గ్యారంటీ గెలుస్తాడు. మరి ఎందుకు ఇప్పుడు చేయటం లేదు? ఎప్పుడు కూడా సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి బలహీనులకు వాళ్ళు సర్వనాశనము కాకుండా ఉన్నంతవరకు ఫ్రీడమ్ ఇస్తారు. అంతవరకు ఫ్రీడమ్ ఇచ్చేది ఎంతవరకు సమర్థుడు మీకు ఫ్రీడమ్ ఇస్తాడు అంటే, నువ్వు సర్వనాశనం కావులే పర్వాలేదులే ఇప్పుడైనా బయటకు వస్తాడు వాడు అనుకునేంత వరకు ఫ్రీడమ్ ఇస్తాడు. ఇంకా స్థితి దాటిపోయిందని మనకే అర్థమవుతోందిగా. ఇంకా ఆ స్థితి ఎప్పుడైతే దాటిపోయింది ఇంకా ఫ్రీడమ్ ఇవ్వడు వాడు. చేతులు పగ్గాలు తన చేతిలోకి తీసుకుంటాడు. ఇంకా గురువుల చేతిలోకి పగ్గాలు వెళ్లాక మీరు ఆపేదేముంది? వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు, 2000 సంవత్సరానికి పగ్గాలు మా చేతిలో ఉంటాయి. మీకు ఇదే తెలుస్తుంది, ఇంకా మీ ఎలక్షన్స్ దీని గురించి మీరు పిచ్చివాళ్ళలాగా ఆలోచిస్తున్నారు. అసలు పోల్ షిఫ్ట్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరగబోతోంది. ఎప్పుడైనా జరిగిపోవచ్చు, రేపు పొద్దున్నే జరిగిపోవచ్చు, 10 ఏళ్ల తర్వాత జరగవచ్చు, అంతకంటే ఎక్కువ మాత్రం. దానికి పోల్ షిఫ్ట్ అంటే ఏంటో తెలుసా? ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువముగా మారుతుంది, దక్షిణ ధ్రువము ఉత్తర ధ్రువంగా మారుతుంది. మారితే ఏమీ జరగకపోవచ్చు, మొత్తం కొంపలు అంటుకుపోవచ్చు, తెలియదు మనకి. కానీ ఈ పోల్ షిఫ్ట్ జరిగే ముందు భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులకి ప్రమాదం ఎప్పుడు జరుగుతుంది? వాడు భూమి యొక్క గురుత్వాకర్షణ పరిధిలో ఉంటే. అవునా? భూమి యొక్క గురుత్వాకర్షణలో వాడు లేడనుకో, వాడు ఆకాశంలో ఉందనుకో, భూమి ఎంత అల్లల్లాడితే వాడికి ఏమవుతుంది? ఏం అవదు కదా. దానికి గురువుల యొక్క అనుగ్రహం ఏంటి అంటే యోగిక్ ఫ్లైయింగ్. మీరు ఆసనము నుంచి పైకి లేవటం నేర్చుకోండి. పోల్ షిఫ్ట్ ఎంతసేపట్లో అవుతుంది? అంతసేపటి వరకు కనుక మీరు ఆకాశంలో ఉన్నారనుకోండి, కదలనివ్వండి, భూమి ఎంత కదిలితే ఏమవుతుంది, ఎంత ఎర్త్క్వేక్స్ వస్తే మీకేమవుతుంది? దాని ఇంపార్టెన్స్ తెలిసి దాన్ని నేర్చుకోండి అంటే నేనేం చేయగలిగేది? నాకు ఇప్పుడు చాలా పని ఉందండి, మా అమ్మాయి పెళ్ళిందండి, రేపు ఎర్త్క్వేక్ వస్తే అమ్మాయి పెళ్లి ఏమవుతుందో తెలుస్తుంది, ఏం చేయగలం? మీకు ఆ వేడి పుట్టకపోతే కిమ్ రిచా కరిష్యసి, ఏం చేయమంటారు? ఈ యోగిక్ ఫ్లయింగ్ తమాషా ఏంటి?
ఒక మనిషి ఏరోప్లేన్ కనిపెడితే ఆ విధానాన్ని ఉపయోగించుకుని అనేక పేజీల మీద పేజీలు, పుస్తకాల మీద పుస్తకాలు, గురువులు అందరూ కూడా మీరు ఈ పని చేయండి అని స్పష్టంగా చెప్పిస్తున్నారు కదా నోరు విప్పి వాళ్ళు. వాళ్ళేం రహస్యం, మీ మనసులో ఏం పెట్టడం లేదు కదా, ఇది చేయొచ్చు అది చేయకూడదు అని ఇది చేయంటున్నాడు వాళ్ళు. ఏం చేయాలి మొట్టమొదటి మనం? ఆ ఆత్మస్వరాజ్య స్థాపన, సమర్థ సద్గురు స్పర్శలోకి మీరు వెళ్ళాలి. ఇది లేకుండా ఇంకేమీ చేయలేము మనం. దాన్నే ట్రాన్సెంటల్ మెడిటేషన్ మహేష్ యోగి అన్నాడు. నమస్కారం మాస్టర్ సి వీ కూర్చో. అక్కడికి వెళ్తావు ఆకాశంలోకి, నువ్వు వెళ్లేది ఎక్కడికి వెళ్తావు? అక్కడికి వెళ్ళు. సరే, రుచే అక్షరే పరమే వ్యోమం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ వాక్ ఆ శబ్దంలో ఉంది ఆ గొప్పతనం, వేద మంత్రాలలో ఉంది ఆ గొప్పతనం. ఇంచేత రుచో అక్షరే పరమే వ్యోమన అబ్సల్యూట్ స్పేస్ ఉండే అందులో ఉండే గొప్పతనం అంతా కూడా ఏంటి? యస్మిన్ దేవ అదే విశ్వేసేదు. దేవతలందరూ కూడా, సమస్త దేవతలందరూ కూడా ఆ పరమే వ్యోమన్ అంతరిక్షంలోనే ఉన్నారు. ఎక్కడ? నీ శరీరంలోనే. నీ శరీరమే అంతరిక్షంలో ఉంది. నువ్వు పిచ్చివాడు పృథ్వీ మీద ఉందనుకుంటే ఆ పృథ్వీ ఎక్కడుంది? అంతరిక్షంలోనేగా. మళ్ళా అక్కడెక్కడో రుచి అక్షరే పరమే వ్యోమన్ అంటే ఏం చేయగలదు? ఎవడేనాను? నీ శరీరమే వేదమే. దాన్ని నువ్వు గుర్తించుకో. నీకు ఇది అర్థం కాలేదు, ఎస్ తన్న వేద నీకు అర్థం కాలేదే, ఏం చేయమంటావు నన్ను? నన్ను ఏం చేయమంటావు? కిమిరిచా కలిసేసి చెప్పాము, ఇంతేనాయన నేను చెయ్యను, నాకు అర్థం కాలేదు, ఎక్కడికో పోవాలి, హిమాలయాలకి పోవాలి, ఎవడో గురువు వచ్చి నా నెత్తి మీద నాకు ముట్టికాయలు ముట్టాలి, నాతో ఎవడో మంత్రదీక్ష ఇవ్వాలి, మీ మూర్ఖత్వాలు ఏమీ అక్కర్లే. ఇది ఎవరికవుతే అర్థమైందో ఇత్తత్ విదుహు, ఇది ఎవరికి అర్థమైందో సాయి మే సమాసతి. ఈ మొత్తము జ్ఞానము కూడా వాడిలో వచ్చేస్తుంది, వచ్చాక ఉపయోగించుకోవటమే. దీనికి ఏ గవర్నమెంట్ అక్కర్లేదు, అదే అర్థం చేసుకోండి. ఎలక్షన్స్ అక్కర్లే. ఎలక్షన్స్ వల్ల ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మీకు ఈ స్థాయి ఇవ్వలేదు. ఎలా ఇస్తుంది? ఇది ఎవరు చేసుకోవాలి? మీరు చేసుకోవాలి. మీరు ఇచ్చేసుకోకపోతే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేసి ఇవాళ నుంచి వీళ్ళందరికీ కూడా భగవత్ కృప కావాలి వస్తుందా? రాదు. మీరు పట్టుకోవాలి. ఇది పట్టుకోవటానికి పూర్వేషామపి గురు కాలేన అనవచ్చేద. చెప్పండి, పూర్వేషామపి గురు కాలేన అనవచ్చేద. ఈ గురువులు ఉన్నారే, గురువుల యొక్క లాస్ట్ అట్టుందమ్మా. పూర్వేషామపి గురు కాలే ధనవచ్చేద. పతంజలి యోగ సూత్రాల్లోనే అద్భుతమైనటువంటి మంత్రము. ఏం చెప్తున్నది? గురువులందరికీ గురువు అది. ఈ శూన్యం ఉందే, ఓం గురువు కాదు, ఓం ఆ గురువు యొక్క పేరు. రామకృష్ణ అంటే రామకృష్ణ ఎవడు? నా పేరు. నా జ్ఞానం రామకృష్ణ కాదు. అలాగే ఓం గురువు కాదు, ఓం ఏంటి? ఆ గురువు యొక్క పేరు. అతని పక్కన రాసింది తస్య వాచక ప్రణవ. అతని వాచకం అది. పిహెచ్డి అనేది డిగ్రీ జ్ఞానం కాదు, కానీ పిహెచ్డి అని తెలియగానే మీకేమొస్తుంది? ఇంత జ్ఞానం ఉంది అని అర్థం అవుతుంది మీకు. అలాగే ఓం అన్న మాట ఎప్పుడైతే అన్నాము, పూర్వేషామపి గురు ఇంచేత సమస్త అంతరిక్షంలో ఉన్నటువంటి జ్ఞానమే ఆ మహాకాల చక్రవర్తిత్వములో విభిన్న రూపాలు సంతరించుకుంటుంది. సత్యయుగంలో ఒకలాగా సంతరించుకుంటుంది, త్రేతాయుగంలో ఒకలాగా సంతరించుకుంటుంది, ద్వాపర యుగంలో ఒకలాగా సంతరించుకుంటుంది, కలియుగంలో ఇంకోలాగా సంతరించుకుంటుంది. మరి ఇది కలియుగం కదా, మరి అదంతా మనకెందుకు? మన్నికోడు చెప్పాడు కలియుగం ఏదో గురువులు ఏం చెప్తున్నారు, రెండు వాళ్ళకి సత్యయుగం వస్తుంది. వాళ్ళు ఎందుకు అన్నారు? వాళ్ళని మనం ప్రశ్నించకూడదు. పూర్వేషామపి గురు కాలేన అనవచ్చేదాత్. ఈ కాలం యొక్క విభాగంతో వాళ్ళకి సంబంధం లే. అంచేత ఇది కలిగే చతుర్థ చరణి నీ కర్మ ఉండు, చతుర్థ చరణం ఉండు. అవడదన్నాడు కృష్ణుడే స్వయంగా ఉండి అర్జునుడికి 18 అధ్యాయులు చెప్పిన తర్వాత కూడా ఏమన్నాడు? యథేచ్ఛసి తథాకురు. నీకు ఏది ఇష్టమవుతే అది చేయన్నాడు. యుద్ధం చేసి ఉండకపోతే ఏమీ దండించి ఉండేవాడు కాదు, దండించి ఉండేవాడు వాడు. అన్నే స్వయంగా యుద్ధం చేయలే. బలరాముడు ఏం చేశాడు? పోజు కొట్టి వెళ్ళిపోయాడు. ఉద్ధవుడు పోజు కొట్టి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడికి అతి దగ్గర వాళ్ళు వాళ్ళు బంధువులు కూడా. ఈ ఇద్దరు బడుద్దాయిలు శ్రీకృష్ణుడు ఎవడో తెలిసి కూడా తెలియదా? బలరాముడికి శ్రీకృష్ణుడు ఎవడు? ఉద్ధవుడికి తెలియదా శ్రీకృష్ణుడు ఎవడు? ఏం చేశారు? చేరున్నారు పో అన్నాడు. ఏముండవు అంచేత మేము చెయ్యం మాస్టారు. ఏమవుతుంది? ఏమేవదు. ఇలా చెప్పుకుంటాం, ఇలా మాత్రం చెప్పుకుంటాం గ్యారంటీగా. అప్పుడు ఇలా చెప్పారు, చెప్తే ఇలా ఒక గ్రూప్ ఉంది, భలే చేశారు. చివరి క్షణంలో మాత్రం వీళ్ళు పారిపోయారు. ఎప్పుడు చెయ్యాలో అప్పుడు ఏదో కావాలని చెప్పి పారిపోయారు. పారిపోండి. కానీ అప్పుడు మన దమ్ము ఉంటే మనం ఏమనాలి? కరిష్యే వచనం తవ, నువ్వు ఏమి చెప్తే అది చేస్తా. నాకింక అనవసరము. ఈ నాలుగు నెలలు మీరు ఆ దమ్ము మీద నుంచోగలిగితే, నాలుగు నెలలేగా రకరకాలైనటువంటి సెలవులు పెట్టేసుకోవచ్చు, రకరకాలైనటువంటి పనులు చేసుకోవచ్చు. కానీ రండి ఇక్కడికి వచ్చి కూర్చుంటేనే ఇప్పుడు 180 భాగాలు చేయాలి అని నేను చెప్పేసి మీరు అక్కడ చేస్తే ఏం చేస్తారు? ఇచ్చేట అది ఎలా చేయాలో నాకు తెలియదు. ఆ క్షణంలో తెలుస్తుంది. తెలియదు, నేనేం చెప్తా? అంచేత ఎక్కడో మీరు కూర్చుంటే నేనేం చేయగలను? నేనేం చేయలేను. మీరు ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండి నిద్రపోతే ఏం చేయగలను? నిద్రపోకూడదు. ఇది ఈ బ్యాక్గ్రౌండ్ లో మీకు అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎఫెక్ట్. సరే ఇదేమీ జరగలేదు అనుకున్నాం, ఇదంతా గ్యాస్ అనుకున్నాం, ఇదంతా హంబగ్ అనుకున్నాం, కలియుగం యొక్క చతుర్థ చరణంలోనే ఉన్నాను నాయన, ఇంకా మూడు చరణాలు ఉన్నాయి అనుకుందాం, అయినా కూడా మీకు ఇది లాభం ఎందుకు అంటే ఆ 14 రకాలైనటువంటి దుఃఖాలు మీకు గ్యారంటీగా పోతాయి. దానికోసమైనా మీరు చేసుకోవచ్చు. అంటే ఆ గురువులు ఎన్ని రకాలుగా మీకు వాతావరణం కల్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఏం చెప్పేది అక్కడది? వ్యాధి మీరు రాసుకుని చదవమని చెప్తే మీరు అక్కడ చూసి చదువుతారేంటి? రాసుకోలేదా? అది కానీ ఏమైపోని జగద్గురు యొక్క ఆశీర్వాదాలన్నీ మనకు వచ్చేయాలి. ఎట్ట వరాయింది అది అక్కడ. ఇది అయిపోగానే క్లాసు అది చదవమన్నప్పుడు అక్కడ చూస్తే ఎట్ట? నేను అక్కడ చూస్తున్నా అనుకో, నాకు ఖండత రాదు. కానీ నాకు ఖండత పట్టే టైం లేదు. మీకు టైం ఉంది కదా, అంచేతే మీరు వెళ్ళిపోతారు, నేను వెళ్ళలేకపోవచ్చు అంటున్నా. నేను కబుర్లు చెప్తే ఏం లాభం? అది రావాలి కదా అవంతా. అంచేత ఆ 14 ముందు సర్వ వ్యాధులు పోతాయి, అన్ని దుఃఖాలు పోతాయి. నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది. నేను ఏదనుకుంటే అది జరిగిపోతుందా? ఖచ్చితంగా జరుగుతుంది ఆ స్థితిలో ఉంటే. రావణాసురుడు ఏమనుకుంటే అది జరగలే. కానీ దాన్ని యతీనాం బ్రహ్మ భవతి సారథి కాదు నా సారథ్యం అనుకున్నాడు, అది కొంప ముంచుకున్నాడు. ఈ స్థితి వచ్చింది వాడికి. కానీ అక్కడ ఆ జగద్గురు యొక్క సామర్థ్యాన్ని, ఆ జగద్గురు యొక్క సారథ్యాన్ని ఒప్పుకోలేదు. కానీ వాడికి సర్వశక్తులు వచ్చాయిగా, ఏమనుకుంటే జరుగుతాయిగా. ఇక్కడ అదే జరుగుతుంది. కానీ ఇదంతా జరగాలి అంటే ఈ రెండు రకాలైనటువంటి ధ్యానాలు మాత్రమే సరిపోదు. ధ్యానము బేసిస్, ఆధారం. ఇది చేయకుండా మాత్రం ఏం జరగదు. అసలు సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము చేయని వాడు ఈ మహాకాల చక్రవర్తి సామ్రాజ్యంలో అడుగు పెట్టలేడు. మీరు చేయాల్సిందే. నేను అప్పుడు చేస్తాను చెప్పే కదా మీతో. ముందు నుంచి అలవాటు పడ్డవాడే అప్పుడు దూరతాడో దూరడో చాలా డౌట్. ఇంకేంటే ఈ తీవ్ర సంవేగానామాసన్న, తీవ్రమైనటువంటి భావుకత కలవాళ్లు, తీవ్రమైనటువంటి ఆవేదన కలిగిన వాళ్ళు కోలలున్నారు ప్రపంచంలో. వాళ్ల వరకు ఇది వెళితే వాళ్ళు తక్షణమే మారుతారు. వాళ్ళు మనం రుబ్బాల్సి వస్తుంది. తత్ర స్థితి యత్న అభ్యాస, తేడా ఉందా రెండిటికి? తీవ్ర సంవేగం ఉన్నవాడు ఆ క్షణంలోనే వెళ్ళిపోతాడు. బుద్ధుడు యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి కథ ఉంది, సంఘటన ఉంది.
బుద్ధుడు బుద్ధత్వం పొందగానే మొట్టమొదటి ఎవరి దగ్గరికి వచ్చారో తెలుసా? యశోద దగ్గరికి వచ్చాడు. మూర్ఖులం మనం. భారతీయ సాంప్రదాయంలో ఆ రోగం ఎక్కడ పెట్టారో కానీ సంబంధ బాంధవ్యాలకి విలువ లేదని. ఒకడు ఎవడైనా బుద్ధత్వాన్ని పొందితే మొట్టమొదటి హక్కు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉంటుంది. తండ్రి సంపాదించిన ఆస్తి మీద ఎవరికి హక్కు ఉంటుంది ముందు? కుటుంబ సభ్యులకే. వాళ్ళు ఉపయోగించుకోకపోతే అప్పుడు మిగతా వాళ్ళకి వెళ్తుంది, అది వేరే విషయం. ఉపయోగించుకోవడం అంటే యథేచ్ఛసి తదాకురు అన్నాడుగా, నాకు వద్దు అన్నాడు అనుకో, అప్పుడది ఇంకోళ్ళకి వెళ్తుంది. వచ్చాడు బుద్ధుడు, కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చాడు, కొడుకిచ్చాడు, రాహుల్ అనుకుంటా, నాకు పేరు గుర్తులేదు, తనకి దీక్ష ఇచ్చాడు, బుద్ధత్వ దీక్ష. దాని తర్వాత వాళ్ళ తండ్రికి వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చాక వాళ్ళ అన్న వచ్చాడు, ఆనందుడు, పెద్దనాన్న కొడుకు. సరే నేను నీ దగ్గర దీక్ష తీసుకుంటాను నేను, కానీ దీక్ష తీసుకున్నాక నువ్వు గురువు అయిపోతావు, ఇంకా నువ్వు చెప్పినట్టు నేను వినాలి తప్ప నేను చెప్పినట్టు నువ్వు విన్నావుగా. అంచేత ముందే నేను షరతులు పెడుతున్నాను, ఈ షరతులకి నువ్వు ఒప్పుకుంటే దీక్ష తీసుకుంటానన్నాడు బుద్ధత్వ దీక్ష. ఏంటా షరతులు? మొదటి షరతు, నీతో నేను అనుంచుకోవాలి. సరే, నువ్వు ఎప్పుడు ఏమి మాట్లాడినా నా ముందే మాట్లాడాలి. అంటే ఏంటంటే ఆనందుడి యొక్క బాధ, బుద్ధుడు నోట్లోంచి వచ్చిన ప్రతి వాక్కు కూడా నేను వినాలి, నేను పక్కన లేకపోతే నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు నిద్రపోతున్నా నా పక్కనే నిద్రపోవాలి, లేకపోతే నీ పక్కనే నన్ను నిద్రపోనివ్వాలి. ఒకవేళ బై ఛాన్స్ నేను నువ్వు చెప్పిన ఏదైనా మాట వినలేదు అని నీకు అనిపిస్తే నువ్వే మళ్ళా అది నాకు చెప్పాలి. ఇవి కండిషన్స్ పెట్టుకున్నాడు బుద్ధుడు. ప్రామిస్ చేశాడు, జీవితాంతం ఆ ప్రామిస్ ఉంచుకున్నాడు. ఆనందుడు లేకుండా మాట్లాడేవాడు కాదు. సింబాలిజం చాలా రకాలుగా ఉంటాయి. బ్రహ్మానంద స్థితిలో లేకుండా బుద్ధుడు మాట్లాడేవాడు కాదు అనే అర్థం కూడా రావచ్చు. అది ఇంత ఆనందుడు పక్కన లేకుండా బుద్ధుడు ఏమి మాట్లాడేవాడు కాదు. ఒకసారి ఏమైందిట, ఒక ఊళ్ళో క్యాంపు చేస్తూ ఉంటే ఒక నాస్తికుడు వచ్చాట. దేవుడు లేడు కదా సార్? అవునయ్యా లేడు అన్నాడు. మధ్యాహ్నం ఇంకోడు వచ్చాడు, దేవుడు ఉన్నాడు కదా సార్ అని అడిగాడు. సరం లేదు, ఏదో భావం అర్థమైంది కదా, మళ్ళీ ఇప్పుడు లేకపోతే నేను మళ్ళా ప్రశ్న చెప్పదంటే ప్రశ్న వస్తాయి, అప్పుడు సర్ ఉందని ఎలా ఉందండి అని. వద్దు, అలాంటి వద్దు, భావం అర్థం చేసుకోండి. దేవుడు ఉన్నాడు కదా సార్? అవునయ్యా ఉన్నాడు, ఎవడు చెప్పాడు లేడని అన్నాడు. సాయంత్రం ఇంకోడు వచ్చాడు, వచ్చేవన్నాడు, అసలు దేవుడు ఉన్నా లేకపోయినా మనకేంటి సార్ అన్నాడు. అవును కదా మనకేంటన్నాడు. ఇప్పుడు ఆనందుడికి ప్రాబ్లం వచ్చింది, మూడు విన్నాడు. ఏది కరెక్ట్? బుద్ధుడిని అడిగాడు ఏది కరెక్ట్ అని. నువ్వు అడిగి నీకు చెప్తానన్నాడు. వాడు అడిగాడు, వాడికి చెప్పాను. మనం చేసేటటువంటి చాలా పెద్ద తప్పు అది. చాలా జాగ్రత్తగా యతీనా బ్రహ్మ భవతి సారథి, మీ జీవితంలో ఆ జగద్గురు మీకేమి చెప్తాడు అన్నది మిగతా వాళ్ళకి సంబంధం ఉండదు. మనం ఏం పిచ్చి పని చేస్తాం? వద్దు, వాడిని చెప్పనివ్వండి, నేను చెప్తాడు, గ్యారంటీగా చెప్తాడు, అతని బాధ్యత అది. ఎవరైతే నన్ను శరణు చుచ్చుతారో అనన్యాశ్చింత ఎంతో మాం, ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వామ్యం అనే అద్భుతమైనటువంటి కాలాతీత ప్రతిజ్ఞ అది. మరి మనం నమ్మకపోతే వీళ్ళని నమ్ముతారేంటి? మీరు మనుష్యుణ్ణి, ఇవాళ ఒకటి చెప్తారు, రేపు ఒకటి చెప్తారు గ్యారంటీగా. వాళ్ళని నమ్ముతారేంటి? అసలు మాట మార్చని వాళ్ళు వాళ్ళు కదా. అంచేత బుద్ధుడు కూడా మాట మార్చలేదు. నువ్వు మళ్ళా నన్ను అడుగు, చెప్తానన్నాడు. ఇంకేం అడుగుతాడు? సరే, గొడవ వదిలిపోయింది. బుద్ధుడు కొన్ని పరిస్థితుల్లో, చాలా విషమ పరిస్థితుల్లో శరీరాన్ని వదిలేయాల్సి వచ్చింది. వదిలేశాక మీటింగ్ పెట్టాడు బుద్ధుడు హిమాలయాలలో. ఇప్పటికీ ప్రతి బుధ పౌర్ణమికి అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ ఈనాటికి ఆ మీటింగ్ కాలేన అనవచ్చేదా, టైం బౌండ్ కాదది, టైం బౌండ్ కాదది, ఆ మీటింగ్ జరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా. దాన్ని వైశాఖ ఫెస్టివల్ అని అంటూ ఉంటాం, చైత్రమాసంలో జరుగుతూ ఉంటుంది అది, మన రామనవమి తర్వాత వచ్చేటటువంటి పూర్ణిమ. సరే,
అందరూ. కానీ అక్కడికి వెళ్ళటానికి కండిషన్ ఏంటంటే సూక్ష్మ శరీరంలోనే మీరు వెళ్ళగలరు, కనుక అక్కడికి భౌతిక శరీరంలో మీరు వెళ్ళలేరు. ఇలా బుద్ధుడు చెప్పింది వింటూ ఉన్నాడే తప్ప, ఈ మీమాంసలోనే పడ్డాడే తప్ప, అసలు బుద్ధుడు చెప్పినటువంటి ఆ శూన్య స్థితి, బుద్ధుడు కూడా ఆ శూన్య స్థితి గురించి చెప్పాడు, పరమశూన్యము అన్నాడు, దాంట్లోకి ఎప్పుడు అసలు ఎప్పుడు వెళ్ళలే. సరే బుద్ధుడు యొక్క ఏమంటారా పీఠిక ఏదో ఉంది అక్కడ, ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాను నేను ఎలా వెళ్తానని. అతని తాలూకు వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మిగతా శిష్యులందరూ బుద్ధుడితోనే పడుకుని బుద్ధుడితోనే జీవిస్తూ బుద్ధుడు చెప్పిన ప్రతి మాట వింటాను అను, లేకపోతే బుద్ధుడు ద్వారా నువ్వు చెప్పే ప్రతి మాట నేను వినేటట్టు చెయ్యి అనేటటువంటి ప్రతిజ్ఞ చూసుకున్న వ్యక్తి ఒక ఇంచు కదలలేదు, అప్పుడు విపరీతంగా బాధపడతాడు, తీవ్ర సంవేగానాం ఆశ తక్షణమే వెళ్ళిపోతాడు. ఈ కథ ఎందుకు చెప్పానో అర్థం ఏంటుంది మీకు? అంచేత గురువుల దగ్గర మనం కూర్చున్నామా, ఆ సంవేగము అంటే ఏంటి, ఈక్వల్ స్పీడ్, వేగము అంటే స్పీడ్, సంవేగము ఈక్వల్ స్పీడ్, ఆ గురువు ఏ స్పీడ్ లో వెళ్తుందో, ఆ గురు సత్తా ఏ స్పీడ్ లో పనిచేయమంటుందో, ఆ స్పీడ్ లో మీరు పని చేయకపోతే ఆ వేగాన్ని అందుకోలేరు. ఒక స్టెప్ వెనక్కి పడితే మళ్ళా దాన్ని మీరు స్పీడ్ అందుకోవడం చాలా కష్టం గురువులతో. మరి అలాంటప్పుడు ఇంక అంతేనా, వదిలేసుకో, బాధపడక్కర్లేదు. తత్రస్థితే యత్ మహాభ్యాస పుణ్యండి, దానికి ఇద్దరిని వాళ్ళు ఏమందు, వాళ్ళు నువ్వు తీవ్ర సంవేగం చేసేసుకుంటే తక్షణమే వెళ్ళిపోతావు, లేకపోతే ఎప్పుడో అప్పుడు అక్కడ వెళ్తావు. కానీ ఇక్కడ అంతా జరిగేటటువంటిది ఏంటి, జరిగేటటువంటి మార్పు ఏంటి, యతీనా బ్రహ్మ భవతి సారథి యోగస్థ కురు కర్మాణి. ఇది ఫండమెంటల్ బేసిస్ మనం నేర్చుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే, ఆయుర్వేదం యొక్క సూర్యకిరణ విజ్ఞానాన్ని ప్రజలకు అందజేయాలి. దానికి ఇవాళే బేసిస్ తీసిస్తున్న అడ్వాన్స్ ఇచ్చేసారుగా, అక్కడికి వెళ్ళండి మీరు. అక్కడ మన వాణిజ్య శాఖ, ఏ వాణిజ్య శాఖ, మహాకాల చక్రవర్తి వేద పరిషత్, అతని యొక్క వాణిజ్య శాఖ. రేపు సంపూర్ణ జగత్తుకి సార్వభౌమత్వం వహించబోయేటువంటి శక్తి, వ్యక్తి అంటేనే ఏ వ్యక్తిలో ఆ సార్వభౌమత్వం దిగుతుందో నాకు తెలియదు, ఆ వ్యక్తి అధికారంలోకి వస్తే మొట్టమొదటి దృష్టి ఎవరి మీద పడుతుంది, మీ మీద పడుతుంది. ఇంచేత అదే ప్రణాళికతో మనం పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా ఒక్క అంగుళం కూడా డీవియేట్ కావటం లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎంత అద్భుతాలు ఈ నాలుగు నెలల్లో జరుగుతాయో. అంచేత ఈ వేదిక్ ఇండస్ట్రీ సూర్యకిరణ విజ్ఞానముతో తయారయ్యేటువంటి పదార్థాలు తయారు చేసాం కొన్ని మనం. ముందు అవి అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయాక ఏం చేయాలి, సింపుల్, మిగతా ఇండస్ట్రీస్ అన్ని ఎలా చేస్తున్నావో అలాగే ప్రచారం జరగాలి, చెప్పాలి విషయాలు. హోమిస్టిక్ ట్రీట్మెంట్ అంటే దీన్ని, ఇందాకే చెప్పాను కదా, అల్లోపతిక్ మందుల వల్ల రోగాలు రావటమే తప్ప రోగాలు నయమవటం లేదు. క్రానిక్ డిసీజెస్ కి అల్లోపతిలో మందులు లేవు. పుస్తకం పేరు ఏదో చెప్పాడు, ప్రిన్సిపల్స్, హారిసన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ అని ఏదో పుస్తకం రిఫరెన్స్ చేసి మొన్ననే రిలీజ్ అయింది. అది అందులో రాస్తున్నాడు, ఫర్ క్రానిక్ డిసీజెస్ దేర్ ఆర్ నో మెడిసిన్స్. క్రానిక్ డిసీజ్ అంటే తెలుసు కదా, నెలలు తెరబడి ఉండేటటువంటి రోగాలు ఉంటే ఎల్లోపతిలో వైద్యం లేదు. ఒకవేళ మీరు ఎల్లోపతి వైద్యం చేసుకుంటే డాక్టర్ క్రియేటెడ్ డిసీజెస్ మీకు వస్తాయి అని పాపం వాళ్ళు రాసి పుస్తకాలు అద్దెకొచ్చి శాంపిల్స్ విరజిమ్ముతూ ఉంటే, అక్కడే అదే చోట సహస్ర శీర్ష పురుష హాల్స్ కట్టిస్తున్నారు. 1000 మంది వ్యక్తులు కూర్చుని సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము చేసేటటువంటి గ్రూప్ తయారు చేస్తున్నారు. వాస్తు ఇదే సైజు, అదే మోడల్లో, కానీ సైజు తక్కువ. ఇక్కడ 1000 మంది పట్టరుగా, ఇది 1000 మంది పట్టేటట్టు చేస్తే ఎలా ఉంటుందో అదే అనమాట అక్కడ తయారవుతున్నాయి. అక్కడ అలాంటి చోట కూర్చుని అథర్వవేదంలో కొన్ని మంత్రాలున్నాయి. రుమాటిక్ ఆథరైటిస్ వచ్చిన వాళ్ళు వస్తున్నారు, ఆ మంత్రాన్ని వాళ్ళు ఉచ్చారణ చేస్తున్నారు.
రోగం నివారణ అయిపోతుంది. ఎప్పుడు? తక్షణమే. అథారిటేటివ్ గా వెబ్సైట్ లో వాళ్ళు చూపిస్తున్నారు. అది మనం ఎందుకు చేయలేమని? సంస్కృతం ఉచ్చారణ చేయటం చేత కానివంటి వాళ్ళు, ఆత్మ అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు, మన భారతీయ సంస్కృతి అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు, నయము కానటువంటి రోగాలు, క్రానిక్ డిసీజెస్, మీరు కావాలంటే వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకోండి. అది అక్కడ అదింటికి వెబ్సైట్ లో పెట్టారు, వాడు ఇష్టం వచ్చేట్టు పెడితే ఒప్పుకోరు కదా. మరి మనం ఎందుకు వచ్చేయను? అది చేయండి. అక్కడ దానికోసం పెడుతున్నాం. మళ్ళా అది బిజినెస్సా? ఖచ్చితంగా బిజినెస్. తప్పే ఉంది అందులో. మీకు నయం కానటువంటి రోగం నయం చేసి, ఉత్తినే నయం చేస్తే రేపు ఈ సంస్థలంతా నడిపించడానికి దానికి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఆ మూర్ఖత్వం వద్దు. మీకు ఛార్జ్ చేయండి దానికి. ఎలా ఛార్జ్ చేస్తాం? రుమాటిక్ ఆర్థరైటిస్ నయం కాదు, మీకు నయం అయింది, ఎంత ఇస్తారు? గ్యారంటీ ఇచ్చి నయం చేస్తామని చెప్పండి. ఎవరికైనా ఎంత ఇవ్వటానికి రెడీ అవుతారని మీ ఉద్దేశం వాళ్ళు? ఇందుకు మీరు గాభరా పడతారు, జరగదనేది. ఛాలెంజ్ చేయండి. కానీ ఛాలెంజ్ చేయాలంటే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వాజ్యతి. రండి 1000 మంది మెడిటేటర్స్. 1000 మంది లేరు, 10 మందితో మొదలెడదాం. ఒకడుంటే ఒకరితో మొదలెడదాం. కానీ ఇదంతా చేస్తూ ఆ సూర్యకిరణ విజ్ఞానంతో కావలసినటువంటి ప్రోడక్ట్స్ చాలా స్పష్టంగా చేయాలి. ఏంటి చాలా స్పష్టంగా మనం చేయాలి? మనకు ఉన్నటువంటి 108 దళాలు ఉన్నాయి శరీరంలో. 108 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో. ఆ 108 ఆస్పెక్ట్స్ కి ఎప్పుడు ఏ పుష్పాన్ని వాడాలో చెప్పబడి ఉంది. మరి ఇది తయారు చేయాలి. ఎప్పుడు తయారు చేయాలి? మీరు కూర్చుంటే రేపే తయారు చేద్దాం. కానీ మీరు చదివి చెప్పండి మాస్టర్, నాకు టైం దొరకదల్లే. రాత్రి చెప్పేవాడిని, ఇన్నాళ్ళు చెప్తూనే ఉన్నాగా నేను. ఇప్పుడు టైం లేదు. మిమ్మల్ని ఎక్కడ వెతకాలో నేను చెప్పగలను, ఏమి చేయాలో చెప్పగలను. అంచేత ఆ బిల్డింగ్ లో దేని కొరకవుతే ఇది, ఈ ఆయుర్వేదిక్ ఆస్పెక్ట్స్, సూర్యకిరణ విజ్ఞానం ఎక్కడైతే చెప్పానో ముందు మీరు అక్కడ త్రికాల సంధ్యావందనం చేయాలి. దాని తర్వాత పొద్దున్న సాయంత్రం అగ్నిహోత్ర చేయాలి. దాని తర్వాత ఏం చేయాలి? మెడిటేషన్, సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేయాలి. అది లేకుండా మాత్రం ఏం జరగదు. వేదిక్ ప్రాజెక్ట్స్ వచ్చేస్తే మాస్టర్ బజార్లో, మీరు అక్కడ కూర్చునేది చేస్తూ ఉంటే దానికి ఎఫెక్ట్ ఉంటుంది. అది మానేశారు, ప్రోడక్ట్స్ విలువ తగ్గటం మొదలెట్టింది. అనుభవంలో ఉన్నవాడికి తెలిసి ఉంటుంది ఏం చెప్తున్నాను నేను. ఇంకా నా చేతిలో లేదు, అది మీ చేతిలో ఉంది. అది మీరు ఈ ధ్యానము చేయకుండా, మీ కుటుంబ సభ్యులు ఈ ధ్యానము చేయకుండా ఈ వైదిక్ ఇండస్ట్రీ సక్సెస్ కాదు. కానీ సక్సెస్ అయినటువంటి 6000 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు ప్రపంచంలో ఆయన. 6000 ఎగ్జాంపుల్స్ బౌండెడ్ వాల్యూమ్స్ లో, ఎక్కడ ఎక్కడ ఏ ఫ్యాక్టరీలో ఇది జరిగినదో, జరిగితే వాళ్ళ ప్రొడక్షన్ ఎలా ఇంప్రూవ్ అయిందో, వాళ్ళ ఎబిలిటీస్ ఎలా అయిందో, వాళ్ళ ఫైనాన్సెస్ ఎలా డెవలప్ అయిందో చెప్తున్నారు. దానికి రేపటి నుంచి నేను సెంట్రల్ చేయాలంటే ఏం చేయాలి? మీరు అక్కడ ముందు 10 మంది వెళ్ళండి, పొద్దున్న సాయంత్రము చేయండి మెడిటేషన్, సమర్థ సద్గురు స్పర్శ. మీరు ఇళ్లలో చేస్తా మాస్టరు? కుదరదు. సహస్ర శీర్ష పురుష 1000 మంది మెడిటేటర్స్ ఒకే హాల్లో కూర్చొని మెడిటేషన్ చేసినప్పుడు ఈ మెడిటేషన్ తక్షణమే రోగాలు నయమవుతున్నాయి. ప్రూవ్డ్ అవి. ఏంటి ఎప్పుడు? అధర్వ వేదంలో చెప్పబడినటువంటి మంత్రాలను ఆ వ్యక్తి ఉచ్చారణ చేస్తే, మంత్రాలు ఇవే, సాధకుడు ఉచ్చారణ చేసినటువంటి మంత్రము, సిద్ధి పొందినటువంటి వాడు ఉచ్చారణ చేసినటువంటి మంత్రాలు తేడాలు వస్తాయి. అంచేత ఇమ్మీడియట్ గా మనం రేపటి నుంచి స్టార్ట్ చేసేదేంటి? వేదిక్ ఇండస్ట్రీ. వేదిక్ ఇండస్ట్రీలో మొట్టమొదటి మనం స్టార్ట్ చేస్తుంది ఏంటి? ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. అందులో కూడా మొట్టమొదటి స్టార్ట్ చేస్తుంది ఏంటి? సూర్యకిరణ విజ్ఞానం. అందులో కూడా మొట్టమొదటి మనం చేసుకునేది ఏంటి అంటే 108 మన శరీరాలలో ఉన్నటువంటి 108 దళాల యొక్క పుష్పాలతో. ఎవరు తయారు చేయాలి? మెడిటేటర్స్ తయారు చేయాలి. మిగతా వాళ్లతో జరగదేమి. అంత తమాషాది అది ఎదుర్కొన్నానే ఉందది, కానీ జరగదు. రెండోది సప్తఋషి వేద విశ్వవిద్యాలయము ఈ సండే లోపల మొత్తము మన అనుగ్రహ పీఠాలకి వేద పీఠాలుగా మార్చేయండి, వాళ్ళకి లెటర్స్ రాయండి, ఆ డిడి ఏదో పంపించమని రాసేసి వాళ్ళు పంపించగానే అఫీషియల్ గా వాళ్ళకి ఎఫిలియేషన్ ఇచ్చేయండి. ఎఫిలియేషన్ ఇవ్వగానే ఎఫిలియేషన్ ఇచ్చినటువంటి వ్యక్తులకి నెక్స్ట్ సండే సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామినేషన్ పెట్టేయండి ఇమీడియట్ గా. ఇంచేత 19 ఏళ్ల బట్టి ఈ విషయాలు నేను చెప్తున్నాను. నేను కొన్ని వేల మంది ఆంధ్ర అంతటా కూడా ఈ విషయాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నా కోరిక ఏంటి, రేపు కనుక మహాకాల చక్రవర్తి సార్వభౌమత్వం వచ్చి తీరితే సప్తర్షి వేద విశ్వవిద్యాలయం మొట్టమొదటి యూనివర్సిటీ అవుతుంది, ద ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఇట్స్ కైండ్. నేను చూసిన అప్పుడు అక్కడి టీచర్స్ ఎగ్జామినర్స్ వాళ్ళందరూ కూడా కబుక్కుని గవర్నమెంట్ శాంక్షన్ అవుతే అంతవరకు మామూలుగా ఉన్నటువంటి కాలేజీ ఏమైపోతుంది, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజీ అయిపోతుంది. కానీ ఈ టైం లోపల అవ్వాలి, నేను తర్వాత చేస్తాను, నేనేమీ చేయలేను, చెప్పలేదు అని మాత్రం అనకండి. నాకు ఈ అవకాశం ఇవ్వలేదు, మీకు కావాలా ఈ అవకాశం వచ్చి తీసుకోండి. ఎలా చేయాలి ఏం చేయాలి నన్ను అడగండి, నాకు అంత టైం లేదు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఏం చేయాలనుకుంటున్నాను నేను, ఈ ఆదివారం నాటికి మన సప్తర్షి వేద విశ్వవిద్యాలయంలో 108 అనుగ్రహ వేద పీఠాల స్థాపన జరిగిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉన్నాయి అనుగ్రహ పీఠాలు, కానీ ప్రస్తుతం దానికే. అంచేత మన జీవితంలోని క్రమ పద్ధతి ఈ పాటికి అర్థమై ఉంటుంది మీకు. ఎక్కడ ఏది కూడా పిచ్చిగా చేయబడలేదు. అంచేత నేను నిర్ణయించుకునేవేమీ చేయలేదు. యతీనా బ్రహ్మ భవతి సార్ ఇప్పటికీ అర్థమవుతే ఈ ఆర్గనైజేషన్ వ్యక్తిత్వం తరఫున ఏమి జరగబోతుందో మీరు ఊహించలేరు. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఇది నాకు చాలా సెకండరీ వర్క్, ఇది చాలా తుచ్చమైనటువంటి పని ఇది నా దృష్టిలో. కేవలం ఇది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఎవరైతే దీనికోసం పుట్టారో నాకు తెలుసు వాళ్ళు, వాళ్ళు మాత్రం ఈ పని చేయటంలే. కానీ చెప్పాను కదా అర్జునుడు ఎదురు తిరిగి ఉంటే, ఎదురు తిరగటం కానీ నేను చేయలేని ఉంటే శ్రీకృష్ణుడు ఏం చేసేవాడు, స్వయంగా తనైనా యుద్దం చేసి ఉండేవాడు, లేకపోతే ఇంకో 5 పెట్టేట ఆల్టర్నేటివ్ గా వాళ్ళని అవును పిలుచుకునేవాడు. మీరు చేస్తారా, ఆల్టర్నేటివ్స్ ద్వారా జరుగుతుందా నాకు అనవసరం. అంచేత సప్తర్షి వేద విశ్వవిద్యాలయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి దానికి పునాది ఏంటి, మళ్లీ ఈ ధ్యానమే. బంగారం ఒకటే కదా, డబ్బు ఒకటే, వస్తువులు కొనడానికి వినియోగిస్తావా, వనరులు కొనడానికి వినియోగిస్తావా, పుస్తకాలు కొనడానికి వినియోగిస్తావా. అలాగే ఈ మెడిటేషన్ మారదు, విధానం ఇదే. ఇది దేనికి ఉపయోగించుకుంటున్నాం మనం, యూనివర్సిటీ లాగా మార్చుకుని వేద సాంప్రదాయంలో దేహో దేవాలయ ప్రోక్త దానికి బీజాలు పడ్డాయి. 1500 కోట్ల కంటే ఎక్కువ మంత్రం జరిగింది, ఇంకా చాలా మంది పంపిస్తున్నారు, ఇంకా అలా వస్తూనే ఉన్నాయి. మీరేమో 5 కోట్లు అవుతుందా దాన్ని గాభరా పడ్డారు, మీరు చాలా మంది గాభరా పడ్డారు నాకు తెలుసు, అది ఎక్కడవుతుంది మాస్టర్ అని. 15 కోట్లు నా సంఖ్య దాటింది, నాకు తెలిసింది చాలా తక్కువ, ఇంకా అలా వస్తూనే ఉంది. నిన్న ఎవరో చెప్పారు 25 లక్షలు అక్కడ ఉంది మాస్టర్, మేము 9వ తారీఖునే పంపిద్దాం అనుకున్నాను, పూర్ణాహుతి అయిపోయింది కదా అని. పూర్ణాహుతి అయిపోతే ఏమైందయ్యా, దాని ముందే కదా చేశావు, 11వ తారీఖు కంటే ముందు. రుచో అక్షరే పరమే వ్యోమల్ల మంత్రాలు ఎలాగో ఉంటాయి, కోట్ల కోట్ల అనుగ్రహ మంత్రము, కోట్ల కోట్ల శరణాగతి మంత్రము ఉన్నటువంటి సంస్థ ఇది. ఈ మంత్రం ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు ఎక్స్ట్రా, అలా వస్తూ ఉంటాయి అవి. అందుకే చెప్పే మీరు చేస్తారా చేయరా ఐ డోంట్ నో. మీరు చేస్తే చాలా అదృష్టవంతులు ఎందుకు అవుతారు అంటే నా కాంటాక్ట్స్ వేరు, మిగతా వాళ్ళ కాంటాక్ట్స్ వేరు, కానీ అది ఏమవుతుంది నాకు తెలియదు. కాలంలో ఉన్నటువంటి తమాషా ఏంటి అంటే కావలసినటువంటిది మీరు ఫుల్ఫిల్ చేస్తే తక్షణమే జరిగిపోతుంది, ఫుల్ఫిల్ చేయకపోతే ఏమంటాడు, ఫుల్ఫిల్ ద కండిషన్స్ అంటాడు. ఏ గవర్నమెంట్ అయినా అంతే, మరి మీరు పరిగెట్టాలి. మాకు పరిగెట్టడానికి టైం లేదు, ఏం చేస్తాం, 15వ తారీఖు ఎలక్షన్స్ అంటే ఎందుకు పనికిరాని చెత్త ఎలక్షన్స్. ఈ చెత్త ఎలక్షన్స్ లో జరిగే ప్రమాదం కూడా గుర్తుంచుకోండి, మన వాళ్లను ఎవరైనా అనుకుంటే వాళ్ళకి చెప్పండి జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది, ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ జైలుకి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. గత 50 ఏళ్లగా భారతదేశాన్ని అమ్మేసినటువంటి వ్యక్తులు భారతదేశపు యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారం నడవకుండా మన ధర్మాన్ని ధర్మం రక్షతే రక్షిత అని చెప్తే అసలు ధర్మము ఉండకూడదు అనేటటువంటి మహామహామూర్ఖులు 50 ఏళ్ల బట్టి రాజ్యం చేసిన వాళ్ళని కర్మ వదిలిపెట్టదు. వీళ్ళ నిర్ణయించేది కర్మ, ప్రకృతి నిర్ణయిస్తుంది. ప్రకృతి యొక్క శాసనాన్ని వీళ్ళు బొంద వీళ్ళు ఏం చేయగలరు? ఖచ్చితంగా వీళ్ళందరూ ఎక్కడ పోతారు? జైలుకి పోతారు, గ్యారంటీ. అంచేత మీ వాళ్ళు ఎవరైనా నుంచుంటే జాగ్రత్తగా చెప్పండి వాళ్ళకి, జాగ్రత్త, నువ్వు ఎమ్మెల్యే తప్పేం లేదు, ఏ పార్టీకి చెందిన వాడు యొక్క ఆదర్శానికి నిలబడు. భారతదేశం యొక్క ధర్మ పరిరక్షణకి నిలబడు. నిన్ను వాడు పార్టీ నుంచి తీసేస్తాడు అని అనవసరంగా సెక్యులర్ మాటలు మాట్లాడకది. ధర్మో రక్షతే రక్షిత అని చెప్పినటువంటి దేశంలో నీ ధర్మం గురించి నువ్వు మాట్లాడటం తప్పు అనేటటువంటి మూర్ఖత్వం ఎప్పుడు పోతుంది మీకు? సత్యమేవ జయతే. వేదాన్ని మించినటువంటి సత్యం ఎక్కడైనా ఉందా? ఆ వేదాల గురించి మాట్లాడుకుంటారేంటి? మన సప్తఋషి వేద విశ్వవిద్యాలయము వీటి మీద కేంద్రీకరిస్తుంది. ఫస్ట్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ సండే. ఈ సండే ఎప్పుడు? 5th. అంచేత 12th ఎగ్జామినేషన్స్, 19th సర్టిఫికేట్స్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేస్తారు. ఈ జ్ఞానము ఏంటా? జ్ఞానము ఇక్కడ నేర్పిదే, పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్ర పుష్పము మీకు చాలా స్పష్టంగా రావాలి. ఈ సప్తఋషి వేద విశ్వవిద్యాలయము, దాని తర్వాత వాణిజ్య విభాగము కాకుండా పొలిటికల్ వింగ్ ఒకటి మనం తయారు చేస్తున్నాం. ఇవాళ దాన్ని పూర్తి చేసేయండి. 108 సెంటర్స్ మనం ఐడెంటిఫై చేద్దాం.